పడుతున్న కాంగ్రెస్ పరిస్థితి. దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడంతో కేడర్ అధోగతి. ఆ శాసనసభ నియోజకవర్గం మంత్రి పదవికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. 5 కాదు 10 కాదు, ఏకంగా గత 50 సంవత్సరాలుగా అసెంబ్లీ సెగ్మెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మంత్రి కావాలి అనుకునేవాళ్లు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే సరిపోతుంది అనే సెంటిమెంట్ ను నేతలు నమ్మేలా మారింది అక్కడి పరిస్థితి. టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. దీంతో యథావిధిగా మంత్రి పదవి కూడా దక్కడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. ఇంతకు అది ఏ నియోజకవర్గం, అక్కడ ఎందుకలా జరుగుతోంది?
తన బలము కన్నా స్థాన బలము మిన్న అనే సామెత విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన వారికి అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలకు అమాత్య పీఠం దక్కుతోంది. ఈ తంతు ఇక్కడ 50 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల తర్వాత కూడా మళ్లీ అదే జరగడంతో భీమిలికి స్థాన బలం ఉందన్న సెంటిమెంట్ మరింత బలపడింది. విశాఖ జిల్లాలో మొత్తం 3 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అరకు లోక్సభ స్థానం పరిధిలో పాలకొండ, కురపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే విశాఖ లోక్సభ స్థానం పరిధిలో భీమిలి, విశాఖ, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, గాజువాక, శృంగవరపుకోట సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, నర్సీపట్నం, పెందుర్తి, వి మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై 12 నియోజకవర్గాల్లో గెలుపొందింది. అయితే ఈసారి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విశాఖ జిల్లాలో విజయం సాధించారు. వారిలో ఒక్కరికే మంత్రి పదవి దక్కింది, అది కూడా ఎప్పట్లా భీమిలి నియోజకవర్గానికి. దీంతో ఈ స్థానం మంత్రి పదవికి కేరఫ్ అడ్రస్ గా మారిందని రాజకీయ నాయకుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలోనే భీమిలి నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉన్నాయి. ఒకవైపు పురాతన భవనంతో అలరారుతూనే మరోవైపు రాజకీయంగా గుర్తింపు పొందిన భీమిలి గురించి తెలియని వారు ఉండరు. నిజానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతారాం పోటీ పడ్డారు. అప్పుడు గంటాను విజయం వరించింది. నాడు ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భీమిలి టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి మాజీ ఎంపీ సబ్బం హరిని బరిలోకి దించారు. ఆయనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన అవంతి శ్రీనివాస్ 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ జిల్లాలో గెలుపొందిన వారిలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని ఎమ్మెల్యేల్లో టెన్షన్ ఉండేది. మంత్రి పదవి కేటాయింపులో అధిష్టానం సీనియర్లని పరిగణలోకి తీసుకుంటుందా, లేక పార్టీ పట్ల విధేయతకు ప్రాధాన్యం ఇస్తుందా, కుల రాజకీయాలకు తలొగ్గుతుందా అన్న సందేహాలు తలెత్తాయి. వీటన్నింటినీ పటాపంచులు చేస్తూ భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన అవంతి శ్రీనివాస్కే మంత్రివర్గంలో చోటిచ్చారు. ఆయనకు పర్యాటక, యువజన శాఖల మంత్రిగా తన కేబినెట్లో జగన్ అవకాశం కల్పించారు. దీంతో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేల్లో అమాత్య యోగం దక్కించుకున్న వారిలో అవంతి శ్రీనివాస్ 5వ మంత్రిగా రికార్డులకెక్కారు. మొత్తం మీద భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వారికి మంత్రి పదవి దక్కడం ఖాయమన్న సెంటిమెంట్ మరోసారి అవంతి విషయంలో నిజమైంది. గత 50 సంవత్సరాలకు పైగా ఈ సీన్ రిపీట్ అవుతోంది. మొట్టమొదటిసారిగా 1967లో భీమిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయనగరం సంస్థాధీశులు పీవీజీ రాజు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్ లో విద్య, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల్లో భీమిలి నుంచి పీవీజీ రాజు తనయుడు పూసపాటి ఆనంద గజపతిరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించారు. విద్యాశాఖ మంత్రిగా ఆనంద గజపతిరాజు సేవలందించారు. ఆ తర్వాత 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ఎస్టీపీ అప్పల నరసింహరాజు 1988లో ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంట శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో భీమిల్ నుంచి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో చోటు కల్పించారు. దీంతో భీమిలి నియోజకవర్గం వెరీ వెరీ స్పెషల్ గా మారిపోయింది.
కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విషయంలో అంతా అనుకున్నట్టే జరిగిన వైస్ చైర్మన్ విషయంలో మాత్రం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆఖరి నిమిషంలో అధిష్టానం నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అప్పటి వరకు తెరపై ఉన్న పేరు మారిపోయింది. మంత్రి ఈటెల రాజేందర్ ఒకటనుకుంటే ఆ ఫోన్ కాల్తో చివరి క్షణంలో మరొకటి జరిగింది. మంత్రిపైనే ఒత్తిడి తెచ్చిన ఆ ఫోన్ కాల్ వెనుక అసలు రహస్యం ఏంటి? వివరాలు ఈ కథనంలో చూద్దాం.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ దుందుభి మోగించింది. 4 జడ్పీలను ఆ పార్టీ ఖాతాలో వేసుకుంది. ఫలితాలు వెలువడిన రోజే జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికల అంచనమేనని తేలిపోయింది. అయితే ఎన్నిక రోజు జరిగిన కొన్ని ట్విస్టులు ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా పరిషత్ లో 15 సభ్యులుండగా మొత్తం స్థానాలను టీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకుంది. అయితే జడ్పీ పీఠం రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. 15 జడ్పీ టీసీల్లో 2 మాత్రమే దళిత మహిళలు ఉన్నారు. వారిరువురిలో ఒకరు మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందుకుంట జడ్పీటీసీ కనుమల్ల విజయ, మరొకరు చొప్పదండి జడ్పీటీసీ మాచర్ల సౌజన్య. అయితే వీరిద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే జడ్పీ పీఠం వరించాలి కాబట్టి ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో జడ్పీటీసీగా ఉన్న కనుమల్ల విజయనే జడ్పీ పీఠం వరించింది. ఇది అందరూ ఊహించిందే. అయితే వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలోనే ట్విస్ట్ నెలకొంది. ఈ పదవి జనరల్ కు కేటాయించడంతో బీసీ వర్గానికి చెందిన నేతకివ్వాలని మంత్రి ఈటెల రాజేందర్ నిర్ణయించారట. అయితే ఈలోగా జరిగిన పరిణామాలతో అనూహ్యంగా సైదాపూర్ జడ్పీటీసీ పేరాల గోపాలరావు పేరు తెరపైకొచ్చింది. జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జరిగే ముందు మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కొత్తగా గెలిచిన జడ్పీటీసీలు, పార్టీకి చెందిన ఇతర నాయకులతో స్థానికంగా ఉన్న హోటల్లో సమావేశం నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల పేర్లను సూచించి వారిని ఎన్నుకోవాల్సిందిగా సభ్యులను కోరేందుకు మంత్రి ఈటెల రాజేందర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో ముందస్తుగా ఆయన మంత్రణాలు జరిపారు. జడ్పీ చైర్పర్సన్ పదవికి ఇల్లందుకుంట జడ్పీటీసీ కనుమల్ల విజయ పేరుకు ముందుగానే అధిష్టానం ఆమోద ముద్ర వేసింది. అయితే ట్విస్ట్ అంతా కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ విషయంలోనే జరిగింది. కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ పదవి మాత్రం బీసీ వర్గానికి చెందిన నేతకి ఇవ్వాలని అనుకున్న మంత్రి ఈటెల తన మనసులో మాటను సమావేశంలోనే బయట పెట్టబోయే లోపే అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి నుంచి ఆ ఫోన్ వచ్చిందట. కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ పదవికి ఒక నాయకుడి పేరును ఆయన సూచించినట్టు సమాచారం. అయితే ఆ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆయనకు మంత్రి ఈటెల చెప్పారని తెలిసింది. ఇదే విషయంపై మంత్రి ఆలోచిస్తుండగానే ఆయన మళ్లీ మరో ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి వచ్చిన ఫోన్ లో వైస్ చైర్మన్ గా సైదాపూర్ జడ్పీటీసీ పేరాల గోపాలరావు పేరును సూచించినట్టు సమాచారం. దీంతో మంత్రి కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందట. మంత్రిపైనే ఆ స్థాయిలో ఒత్తిడి తెచ్చిన ఆ రెండో ఫోన్ కాల్ ఎవరిది? పేరాల గోపాలరావు సైదాపూర్ జడ్పీటీసీగా ఉన్నారు. ఈయన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వారి కుటుంబంలో ఒకరిగా ఉంటూ వస్తున్న వ్యక్తిగా ఈయనకు పేరుంది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు సీఎం కేసీఆర్తో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. కేసీఆర్ వరంగల్ ఎప్పుడు వెళ్లినా కెప్టెన్ ఇంట్లోనే బస చేస్తారు. ఇది తెలంగాణ ఉద్యమ సమయం నుంచి జరుగుతోంది. అయితే ఈ సాన్నిహిత్యాన్ని కెప్టెన్ ఉపయోగించుకున్నారట. గోపాలరావును వైస్ చైర్మన్గా ఎంపిక చేయాలని కెప్టెన్ కోరడంతో కేసీఆర్ అంగీకరించారట. ఇదే విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్కు ఫోన్ చేసి చెప్పారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా మారింది మంత్రి ఈటెల రాజేందర్ పరిస్థితి. ఆఖరి నిమిషంలో వచ్చిన ఫోన్ కాల్ కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ పేరును ఖరారు చేసింది. ఆ పదవిని అప్పటి వరకు వేరొకరికి ఇవ్వాలనుకున్న మంత్రి ఈటెల రాజేందర్ చివరి సమయంలో వచ్చిన రెండో ఫోన్ కాల్తో ఒత్తిడికి గురయ్యారు. దీంతో ముందనుకున్న వ్యక్తి పేరును మార్చేశారు. ఈ విషయాన్ని వెంటనే అదే సమావేశంలోనే వెల్లడించారు. ఇలా గోపాలరావు పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. అనుకోకుండా ఆయనకు జడ్పీ వైస్ చైర్మన్ పదవి దక్కడం జిల్లాలో కొత్త చర్చకు దారితీసింది.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరినట్టేనా అన్న సందేహం ఎందుకు తలెత్తుతోంది? ఆ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటలు ఎందుకు బీటలు వారుతున్నాయి? తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలేంటి? జగిత్యాల జిల్లాలో హస్తం పార్టీ బలం క్రమక్రమంగా బలహీనపడుతున్న వైనంపై ప్రత్యేక కథనం మీకోసం.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతోంది. వరుసగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓటమి చెందారు. కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉన్న మండలాలు కూడా బీటలు వారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా భారీగానే పడిపోయింది. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 5 నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీనే జెండా ఎగరవేసింది. ఉమ్మడి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నియోజకవర్గం జగిత్యాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా తయారవుతోంది. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి 60,000 ఓట్ల తేడాతో సంజయ్ కుమార్ మీద ఘోర పరాజయాన్ని చవిచూశారు. అప్పటి నుంచి జగిత్యాల్లో టీఆర్ఎస్ బలం పుంజుకుంటూ వస్తోంది. సీఎం కేసీఆర్ తనయ్య, మాజీ ఎంపీ కవిత జగిత్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. అయితే ఆమె ఓటమి చెందినప్పటికీ పార్టీ మీద పెద్దగా ప్రభావం పడలేదన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కేవలం 40,000కు పైగా మాత్రమే ఓట్లు వచ్చాయి. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే వాటిలో కనీసం సగానికి సగం కూడా కాంగ్రెస్ కు రాలేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మధు యాష్కి పడ్డ ఓట్లు కేవలం 10,000. అంటే ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచినప్పటికీ కాంగ్రెస్ బలం పుంజుకోలేదు. కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఒప్పందం జరిగిందనడానికి ఒక్క ఉదాహరణ చాలు అన్న ప్రశ్నను టీఆర్ఎస్ శ్రేణులు లేవనెత్తుతున్నాయి. కోరుట్ల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జువాడి నరసింగరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. క్యాడర్కు దిశానిర్దేశం చేసే లీడర్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇటు ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా ప్రభావం చూపిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో చతికిలబడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల నాటికి తిరిగి రాబట్టుకోగలిగింది. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ అప్రమత్తమయ్యారు. కింది స్థాయి నేతలతో కాకుండా నేరుగా ఆయన రంగంలోకి దిగడంతో పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. దీంతో ధర్మపురిలోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కనీస స్థాయి ఓట్లను ఒక్క మండలంలోనూ సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఉన్న ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది. ఎంపీ ఎన్నికల తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 18 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 1 జడ్పీటీసీ, 1 ఎంపీపీ మాత్రమే. కోరుట్ల, ధర్మపూర్లో అయితే కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ 2 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల అండతో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి మొత్తం ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక జగిత్యాల నియోజకవర్గంలో 1 బీర్పూర్ మండలం మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలింది. దీంతో ఉన్న కొద్ది ఓటు బ్యాంకు కూడా గండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. పోయిన ఓటు బ్యాంక్ తిరిగి తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామె అవుతుంది. పరిషత్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ప్రచారం చేసిన 14 మండలాల్లో 1 చోట ప్రభావం చూపగలిగారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గట్టిగా పనిచేస్తుందో లేదో చూడాలి.
అవును, వాళ్ళందరూ నోటాను ఇష్టపడ్డారు. అన్నట్టే ఉంది ఆ జిల్లాలో చోటు చేసుకున్న విచిత్ర పరిణామం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల కన్నా నోటానే గణనీయంగా ఓట్లు సాధించింది. అయితే నోటాకు ధీటుగా నిలిచిన పార్టీ ఏది, చతికిలు పడిన పార్టీలేవి, ఇంతకు ఈ పరిస్థితి ఏ జిల్లాలో చోటు చేసుకుంది, పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీల కన్నా నోటాకే అధిక ఓట్లు దక్కడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే నోటాకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ నిలవగా బీజేపీ మాత్రం చతికిలబడింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రికార్డు స్థాయిలో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. టీడీపీ ఓట్ల శాతం బాగా కుదించుకుపోయింది. జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇవి చిత్తూరు జిల్లాలో వెల్లడైన తాజా ఎన్నికల చిత్రాలు. జిల్లాలో ఫ్యాన్ పార్టీ 53.25 ఓట్ల శాతం సాధించి తన హవాను మరింత పెంచుకుంది. తెలుగుదేశం పార్టీ ఓట్లు 38.92 శాతానికి పరిమితమయ్యాయి. మొత్తంగా జిల్లాలో 25,92,504 ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53.25 శాతం, అంటే 13,80,564 ఓట్లు పడ్డాయి. టీడీపీకి 38.92 శాతం, అంటే 10,08,874 ఓట్లు. జనసేనకు 3.2 శాతం, అంటే 78,188 ఓట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ కి 39,365, బీజేపీకి 20,772 చొప్పున ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు జాతీయ పార్టీలకు వరుసగా 1.52%, 0.80% మాత్రమే ఓట్లు లభించాయి. కాగా ఈసారి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో నోటా గణనీయంగా ఓట్లు సాధించింది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్తో ఇంచుమించు సమానంగా నోటాకు ఓట్లు పడగా బీజేపీ ఓటు బ్యాంక్ అంతకన్నా దిగజారిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నోటా ఓట్లు 3 రెట్లు పెరిగాయి. జాతీయ పార్టీల కన్నా నోటాయే కాస్త బెటర్ అనిపించింది. అన్ని నియోజకవర్గాలకు కలిపి 31,377 ఓట్లతో నోటా ధీటుగా నిలబడింది. తద్వారా జాతీయ పార్టీల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. నోటా అంటే అదేమి రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు నచ్చకపోతే వారందరినీ తిరస్కరించేందుకు ఓటర్లకు కల్పించిన అవకాశమే నోటా. నన్ ఆఫ్ ద అబౌ అనే దాన్ని సంక్షిప్తంగా నోటా అని వ్యవహరిస్తారు. భారత ఎన్నికల సంఘం ఓటర్లకు అవకాశాన్ని మొదటిసారిగా గత ఎన్నికల నుంచి కల్పించింది. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో నోటాకు 10,411 ఓట్లు, అంటే 0.40% రాగా ఈసారి ఆ సంఖ్య 31,377 ఓట్లు, అంటే 1.27% పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కాస్తంత పుంజుకుందని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం విదితమే. రాష్ట్రంలో ఎక్కడ ఒక్క సీట్ దక్కించుకోలేదు, కనీసం ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్ రాలేదు. అదే ఈసారి ఎన్నికల్లో పునరావృతమైంది. జిల్లాలో కాంగ్రెస్ కు కేవలం 1.52% ఓట్లు పోలయ్యాయి. ఇది నోటా కంటే కాస్త ఎక్కువ. కానీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే చాలా చోట్ల అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ అభ్యర్థులు డిపాజిట్ను సాధించలేకపోయారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో జిల్లాలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు గట్టి షాక్ ఇచ్చింది మాత్రం నోటాయేనని చెప్పక తప్పదు.
ఇదండి ఇవాల్టి ఇన్సైట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.